विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः शरदिन्दुविकासमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् श्री 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 भारतीतीर्थ श्रीचरणुल దివ్య పదారవిందాలకు ప్రణామాంజలి. ఇక్కడ కూర్చోవాలంటే చాలా భయంగా ఉన్నది. ఎందుకంటే సాక్షాత్తు శంకరావతారం అనదగినటువంటి భారతీ తీర్థస్వాముల వారి అది అవటానికి చిత్రపటమే అయినా వారిక్కడ చైతన్య స్వరూపంతో ఉన్నారు అని అనిపిస్తోంది. వారితో నాకు చాలా సంవత్సరాలుగా వారిని సేవించుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా చిన్నతనం నుంచి 1965 సంవత్సరం నరసరావుపేటలో వారు ఇంకా ఆశ్రమ స్వీకారం చేయకుండా 16 సంవత్సరాల బాలబ్రహ్మచారి అయి వేదాధ్యయన సంపన్నతతో అలవారుతో ఉన్న సమయం దగ్గర నుంచి వారితో పరిచయం కలగటం అనేటువంటిది భాగ్య విశేషం. అటువంటి స్వాముల వారి ఈ సన్నిధానంలో ఇక్కడ చాలా గొప్ప ప్రసంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని తెలిసింది. నాకు ఇదే మొదటి భాగ్యం. చాలా పెద్ద పెద్ద విద్వద్వరేణ్యులు ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారని శ్రీ హరిగారు, ఎక్కడెక్కడ గొప్ప వక్తలు ప్రసంగకర్తలు ఉన్నారో వారిని అందరినీ కూడా ఏరి ఏరి తెచ్చి ఈ వేదిక మీద కూర్చోబెట్టి సంప్రదాయాన్ని పాటిస్తున్నవారని నేను ఆత్మీయుల ద్వారా విన్నమాట. ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఉండేటువంటి దేవాలయాలన్నింటినీ కూడా చూస్తే చాలా ఆనందం కలిగింది. ముఖ్యంగా అమ్మవారు శారదామాత వారిని చూస్తే మాకు అనంతపురంలో భారతీ తీర్థస్వాముల వారే అక్కడ మహాకుంభాభిషేకం చేసి అక్కడ స్థాపించారు, అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు స్వామివారిని. ఒకసారి ఒక జడ్జి గారు వచ్చారు మా యూనివర్సిటీకి నన్ను చూద్దామని. వారిని నేను శంకరమఠానికి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళి పక్కన పక్కన ఉంచుని మా అమ్మవారు సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్టే ఉంది కదండి అన్నాను. ఆయన ఎంత గొప్ప సంస్కారవంతుడంటే వెంటనే ఒక మాట అన్నారు, నట్టు లేదు అని అన్నాడు. కూర్చున్నట్టుంది అన్నాను నేను, నట్టు లేదన్నాడు. అలాగా ఇక్కడ అమ్మవారు దివ్య స్వరూపంతో మనకు సాక్షాత్కరించారు. నా ధర్మపత్ని రాజరాజేశ్వరి ఆమె కూడా నిరంతరము అమ్మవారి స్మరణతోనే కాలక్షేపం చేసే స్వభావం ఆమె, అది చూసి ఎంతో ఆనందపడుతున్నది. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఒక మహాస్తోత్రాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవటం అనేది నాకు సంబంధించినంతవరకు గొప్ప అదృష్ట విశేషం. శివమహిమ్న స్తోత్రం అనేది బహుశ ప్రాచీనమైనటువంటి స్తోత్రాలన్నిటిలోనికి ప్రాచీనమైనటువంటిది. దీనికి చాలా గొప్పలు ఉన్నాయి. ఒకటేమిటంటే దీనిని మానవ మాత్రుడు రచించలేదు అని. ఒకనొక గంధర్వరాజు, పుష్పదంతుడనేటువంటి ఒక గంధర్వరాజు, ఒక భక్తి ఉద్గారం అంటారు, పైకి తన్నుకొని రావటం. ఆ పైకి తన్నుకుని వచ్చినటువంటి ఉద్గారం యొక్క స్వరూపమే శివమహిమ్న స్తోత్రం. అతడు మహాభక్తుడు, గంధర్వుడు అంటే మానవ జాతి కంటే పైన అనేక దేవత సోపాన పరంపర ఉంది. అటువంటి సోపాన పరంపరలో ఒకనొక చోట ఉండేటువంటి వ్యక్తి. మన వాళ్ళు సాధారణంగా దేనినైనా ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్ముతారు. ఏ దేవతో, ఏ దేవలోకంలో నుంచి వచ్చినవాడో రాశాడు అని అంటే మీరింకా చాలా వెనకబడి ఉన్నారు అని మన వెక్కిరిస్తూ వేళాకోళం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి మహాపురుషులు అందరూ కూడా దివ్యమైనటువంటి జన్మ కర్మలు కలిగిన వారే. భగవద్గీతలో భగవంతుడు ఒక మాట చెప్పాడు, జన్మ కర్మచ మే దివ్యం అని. నా జన్మ నా కర్మ దివ్యమైనటువంటివి అని. ఎందుకనంటే మనందరి జన్మలు, మనందరి కర్మలు కర్మ ఫలాలుగా వచ్చినటువంటివి. మనకే విధమైనటువంటి స్వాతంత్ర్యం లేదు. ఈ ఇంత సౌందర్యంతో పుట్టాలి, పురుషుణ్ణే అయి పుట్టాలి, మహాభాగ్యంలో పుట్టాలి, నన్ను అందరూ ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండాలి అనుకుని మనం ఎవరం పుట్టలే. యాదృచ్ఛికంగా పుట్టాం. కర్మ ఎలా ప్రచోదన చేస్తే అలా చేస్తున్నాం. కానీ దివ్య పురుషులు అలా కాదు. వాళ్ళు కార్యక్రమం అంతా ముందరే నిర్ణయించుకొని దిగి వస్తారు. అలా దిగి వచ్చినటువంటి స్వరూపాలనే అవతారములు అని అంటున్నాం మనం. అటువంటి అవతార స్వరూపులుగా ఇప్పటికీ కూడా మనకి దర్శనమిచ్చేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. నిన్న మొన్నటిదాకా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు, చంద్రశేఖర భారతీ స్వాముల వారు, అభినవ విద్యాతీర్థస్వాముల వారు, భారతీతీర్థస్వాముల వారు, రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంస వారు, ఆ పరంపరని మనం చూస్తే వాళ్ళు చేసినటువంటి లీలలు మనం గమనిస్తే మనలాంటి జన్మలు కావు, మనలాంటి కర్మలు కావు అనే సంగతి మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి పుష్పదంతుల వారు, గంధర్వుడు భూలోకంలోనికి, ఆయనకు శివార్చన చెయ్యాలి అనే కోరిక కలిగింది. ఆయనకు దొడ్లో తోటలో చాలా పుష్పాలు ఉన్నాయి. కానీ ఆయనకి ఆ పుష్పాలు తనివి తీరలా, ఇంకా అనేకమైన పుష్పాలు సేకరించుకుందాము అని ఒక రాజుగారి ఉద్యానవనంలో ఉండేటువంటి పువ్వులన్నీ కోసిపెడుతూ ఉంటే అదృశ్య రూపంలో ఆ రాజుగారికి ఆయన పూజ చేయడానికి లోపం వచ్చేటప్పటికీ ఇది ఎవరు తీసుకుపెడుతున్నారు ఏమిటి అని, ఇదేదో బహుశా మానవ మాత్రుడై ఉండడు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆ రాజుగారు. వచ్చి పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి అని అంటే శివ నిర్మాల్యం ఆ ఉద్యానవనానికి అక్కడక్కడ అక్కడక్కడ ఉంచాడు. ఈ శివార్చన తహతహతో ఎప్పుడు ఆ శివార్చన ఈ పుష్పాలు సమర్పించి చేసుకుందాము అనేటువంటి భావనతో వచ్చినటువంటి పుష్పదంతుడు దీన్ని గమనించలే. ఆ శివ నిర్మాల్య ఉల్లంఘనం చేసినందువల్ల అతడు తన అదృశ్య స్వరూపాన్ని కోల్పోయి దృశ్యుడై బందీ అయినాడు. ఆ రకంగా అతడు మానవలోకంలోకి వచ్చి మళ్ళీ తన యొక్క దోషాన్ని పరిహరించుకోవటం కోసం ఈ స్తోత్రాన్ని చెప్పారు అని మనకు చాలా గొప్ప కథ ఉంటుంది. నమ్మము అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనకేం ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఈ సృష్టిలో అన్ని రకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు దాంతో పని లేకుండా మనం దాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తాం. ఇది దివ్యమైన రచన, మానవ మాతృడు రచించిన రచన కాదు అని చెప్పుకోవటానికి తగినటువంటి స్థితి దీంట్లో ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి శ్లోకాలు 31. ఆ 31 శ్లోకము ఒక్కొక్క శ్లోకాన్ని గురించి మనం భావన చేస్తే నిజానికి రోజుకొక శ్లోకం అవటం చాలా కష్టం. ఎందుకనంటే ఒక్కొక్క మహానుభావుని యొక్క వాక్కు వెనకాల మర్మములు తట్టెడు తట్టెడు ఉంటాయి. శంకర భగవత్పాదుల వారు అనేకమైన స్తోత్రాలు రాశారు. అందులో అవినయ మపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అని ఉన్నటువంటి 6 శ్లోకాలు కలిగిన షట్పది స్తోత్రం ఉంది. చాలా చిన్న స్తోత్రం, కానీ దానిని వివరించుకుంటే వేద వేదాంత రహస్యాలన్నీ అందులో కుప్పలు తిప్పలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారి వాక్ అటువంటిది, వాక్ అనేటువంటిది శబ్ద బ్రహ్మము అని అంటారు. శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము, శబ్ద బ్రహ్మము అని రెండున్నాయి. అంటే బ్రహ్మమునే రెండు రూపాలతో చూస్తాం, రెండు లేవు, ఉన్నది ఒకటే, ఏకం సత్. కానీ శబ్ద బ్రహ్మము పరబ్రహ్మము అని, శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి అని శాస్త్రం చెప్తోంది. ఈ శబ్ద బ్రహ్మమునందు బాగా నిష్ణాతుడైనటువంటి వాడు పరబ్రహ్మమును పొందుతాడు అని. కాబట్టి శబ్ద బ్రహ్మం అనేటువంటి దానిని ఉపాసన చేయటం అనేటువంటిది చాలా అవసరం. శబ్ద బ్రహ్మోపాసన అనేటువంటిదే ప్రణవోపాసన, నాదోపాసన, మంత్రోపాసన మొదలైనటువంటి రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మంత్రోపాసనను ఈ స్తోత్రం ద్వారా మనం తెలుసుకొని ఈ మానవ జీవిత పరమార్థం ఏమిటో దానిని పొందటానికి ప్రయత్నం చేయాలి. మానవుడై పుట్టినదానికి పరమార్థం ఏమిటి? ఇంకా జన్మ లేకుండా ఉండటం, పునర్జన్మ లేకుండా చూసుకోవటం. నేను మొన్న చెప్పాను, ఇక్కడ చెట్టు ఎక్కడ ఎక్కాం, ఫలం అందుకున్నాం, ఆ ఫలం నుంచి ఇంకా అటు పైకి వెళ్ళాలి, కానీ పడటానికి ప్రయత్నం చేయకూడదు. పట్టం అనేటువంటిది మన ప్రయత్నం ఏమక్కర్లా, చాలా తేలిక. కనుక అత్యున్నతమైన స్థానానికి చేరుకున్నాం, అక్కడి నుంచి ఆ పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. దానికోసమే భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చాడు. మానవ జన్మ అత్యుత్కృష్టమైనటువంటిది, చాలా గొప్ప మహాఫలాన్ని అందించడానికి స్వామి ఆ ఫలాన్ని ఒక పెద్ద పళ్ళెంలో పెట్టి మన ఎదురుగుండా నుంచుని, నాయన అందుకోండి అని అంటున్నాడు. అందుకోవటం అనేటువంటిది, అందుకోలేకపోవటం అనేటువంటిది మన సౌభాగ్య దౌర్భాగ్యాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మహానుభావులైనటువంటి వాళ్ళు నిర్వ్యాజమైనటువంటి కృపతో, నిర్వ్యాజమైన కృప అంటే ఏమిటి, తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుంది, సర్వము అతని కోసమే ఉంటుంది. ఎందుకు అని అంటే తల్లి కనక అంటాం, అది వ్యాజం. భగవత్పాదుల్లాంటి వాళ్ళు అటువంటి వ్యాజమేం లేదు. సర్వ మానవ జాతి యందు ఒకే రకమైనటువంటి అనుగ్రహ బుద్ధితో ఈ సృష్టిలో జగద్గురువులు 3 ముగ్గురే అని కాదు, 3 ప్రధానంగా ఉన్నారు. ఒకరు శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకొకరు వేదవ్యాసుల వారు, 3 శంకరాచార్యుల వారు. చాలామంది ఇటువంటి మాటలు విని, ఏమండి మీకు పక్షపాతం, ఇంకా తక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని అంటే, చాలామంది ఉన్నారు సరే, కానీ మనం ఒక కోణంలో నుంచి ఆలోచిస్తే జగద్గురువు అనే మాటకు అర్థం ఏమిటంటే జగత్తులో ఉండే ఏ సంప్రదాయం వాడైనా, ఏ కాలం వాడైనా, ఏ దేశం వాడైనా ఉద్ధరింపబడాలి అనేటువంటి భావన ఉన్నవాడు జగద్గురువు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే మానవ మాతృలకు కావలసిన సరంజామ అంతా ఇచ్చారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రవచనం చేశాడు, వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రాశారు, శంకర భగవత్పాదుల వారు విద్వాంసులకు భాష్యాదులు రాశారు, సాధారణులకు స్తోత్రాదులు రాశారు. చాలామంది అంటూ ఉంటారు, ఆ భాష్యం రాసిన వారే ఈ స్తోత్రాలు రాశారని మేము నమ్మలేకపోతున్నామండి అని. అది వాళ్ళ దురదృష్టం. ఎందుకనంటే అందరూ ఉద్ధరింపబడాలి, ఎవ్వరూ పరిహరింపబడకూడదు. నీవు నా పరిధిలోకి రాలేదు అని ఎవరిని అనరువాడు, అందుకని జగద్గురువు అయినాడు. కాబట్టి ఆ జగద్గురు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటిది మంత్రం అవుతుంది. మీ మాటలు మంత్రంబులు, మీ మెట్టిన ఎడ ప్రయాగ, మీ పాద పవిత్రామల తోయములలఘుద్యోమార్గజరాంబు పౌనరుక్యములెందున్ అంటాడు. మనుచరిత్రలో ప్రవరుడి అనేటువంటి భాగ్యవంతుడు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటివి ఏదో మామూలు భాష కాదు, దాన్ని మంత్రము అని అంటారు. అంటే దానిని మననం చేస్తే మనని రక్షిస్తుంది. మీకందరికీ మొదటి రోజునే ఒక విషయం చెప్తున్నాను, ఈ శివమహిమ్న స్తోత్రము పారాయణ చేయటానికి సాధ్యమైనంత వరకు 15-20 నిమిషాల కంటే పట్టదు. ఈ 5వ రోజున వీలైతే ఈ స్తోత్రాన్ని కాగితాలుగా తయారు చేసి మీకు అందరికీ పంచిపెడతారు. దానిని మీరు ప్రతినిత్యము ఒకసారి పారాయణ చేస్తే మీకే తెలుస్తుంది దాని ఫలితం ఎట్లా ఉంటుందో. ఆ అమృత రసంలో మనం ఎలా ఓలలాడుతూ ఉంటామో. కాబట్టి అటువంటి శివ మహిమన స్తోత్రాన్ని గురించి మనం ప్రసంగం చేసుకుందాం. శివ మహిమ్న స్తోత్రము, మహిమ్న స్తోత్రము అని. నిజానికి ఇలా ఉండదు, ఎక్కడా ఉండదు. శివ మహిమ స్తోత్రము అని ఉంటుంది, మహిమ్న స్తోత్రము అని ఉండదు. మహిమ్న అనేది షష్ఠీ విభక్తి, మహిమకు సంబంధించిన అని. సమాసంలో మధ్యలో విభక్తి ఉండటం అనేటువంటిది చాలా అపురూపమైన విషయం ఉంటుంది. దాన్ని అలుక్ సమాసం అంటారు. శివుని యొక్క మహిమకు సంబంధించినటువంటి స్తోత్రము. స్తోత్రము అంటే గుణకథనము అని అర్థం, గుణాన్ని గురించి చెప్పడం. అయితే గుణాలను గురించి చెప్పగలమా? భగవంతుని యొక్క గుణాలు ఎన్ని పట్టుకోగలమా? అయితే మనం ఏం చేస్తామంటే మన శక్తి మేరకు మనం చేస్తాం. పెద్ద ఆబతో గంగానది దగ్గరికి వెళ్తాం, గంగాజలాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తాం? చిన్న బుడ్డితో తెస్తాం. గంగనంతా మన ఇంటికి తీసుకురాలేం. గంగనంతా మన ఇంటికి తీసుకురాలేనటువంటి వాడు అతృప్తి పడనక్కల్లా. తాను తీసుకువెళ్ళినటువంటి ఒకనొక పాత్ర, దాంట్లో ఎంత పడితే అంతే. ప్రతి వాళ్లకు, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక బొట్టు వేసి ఇది గంగానది నుంచి తెచ్చామండి అని ఆనందపడుతూ ఉంటాడు, ఆనందపరుస్తూ ఉంటాడు. అదేవిధంగా పరమేశ్వరుని యొక్క మహిమ అనేటువంటిది, దానికి హద్దులు లేవు. ఇంత అంత అని ఈ సృష్టిలో ప్రతిదానికి హద్దులున్నాయి. భూమి యొక్క వ్యాప్తి ఎంత, ఆకాశము యొక్క కొలత ఎంత, వాయువు యొక్క ప్రమాణం ఎంత, అగ్ని యొక్క లక్షణం ఎటువంటిది, వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒక్కడ ఒక హద్దుంది. కానీ వీటన్నిటికీ మూలస్వరూపమైనటువంటి పరమేశ్వరుని యొక్క స్థితికి మాత్రం హద్దులు లేవు. అందుకనే పరమేశ్వరుడి యొక్క లక్షణాన్ని చెబుతూ ఒక మాట వాడతారు, అప్రమేయుడు అని. అంటే ఏ కొలతలకు అందనివాడు అని అర్థం. ఏ కొలతలకు అందడు. ప్రమా అంటే కొలత, ప్రమా అంటే జ్ఞానం, ఊహ. ప్రమేయుడు అంటే ఊహతో అందుకోదగినటువంటి వాడు. అప్రమేయుడు అంటే అటువంటి కొలతలేమీ అక్కడ పనిచేయం. అంతేకాదు, అతనిని గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వేదాలు కూడా ఆ పరిసరాలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసినాయట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, వాక్కులు ఎక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయో మనస్సుతో పాటుగా, అది పరమాత్మ యొక్క లక్షణం. మనం ఒక మాట అంటూ ఉంటాం లోకంలో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. గురు నాకు బ్రహ్మ, బ్రహ్మదేవుడే గురువు. బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ ఎవరు? సృష్టికర్త. మొట్టమొదట ఆ పరమాత్మ ఒక ఆలోచన చేసిందిట. ఏమిటి ఆలోచన? బహుశ్యాం, నేను అనేకం అవ్వాలి, ప్రజాయేయ, నేను సృష్టిస్తాను అనుకుందిట. అప్పుడు పుట్టినటువంటి మొట్టమొదటి స్వరూపం హిరణ్యగర్భుడు అనే పేరు కలిగినటువంటి బ్రహ్మ. అటువంటి బ్రహ్మదేవుడి సృష్టి చేసినటువంటి పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు మొదలైన వాటినన్నింటినీ కూడా చక్కగా పరిరక్షించేటువంటి ఉద్యోగము విష్ణువుది. వాటిని మళ్ళీ స్వరూపంలో లీనం చేసుకునేటువంటి స్వరూపం దైవము మహేశ్వరుడు. అంటే ఈ మూడు స్వరూపాలుగా మనకు కనిపించేటువంటి వానికి పైన ఇంకొకరు ఉన్నారు, అందుకనే గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని అంటున్నాం. అటువంటి పరబ్రహ్మ పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క లక్షణాలని వేదాలు చెప్పడానికి ప్రయత్నం చేసినాయి. అంటే దానికి కూడా చాలా. అందుకనే ఆ పరమాత్మ స్థానంలో ఉన్నటువంటి శివుడు అతని మహిమను నాకు తోచినంత నేను చెబుతాను అన్నాడు ఈ పుష్పదంతుడు. ఇందాక చెప్పానుగా, గంగా నది దాకా వెళ్ళాం, నాకు గంగ కావాలి అనుకున్నాం. గంగలో ప్రతి అణువు కూడా అమృతమే, అయితే అంతా తెచ్చుకోలేము, మనకు సరిపోదు, మనకు ఉండేటువంటి పాత్రలు సరిపోవు. ఒకవేళ ఏదైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక వాలుగా మన ఇంటి దాకా తీసుకొచ్చినా దాన్ని మనం దాచిపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఎంత సాధ్యమైతే అంతవరకే చేస్తాం. అటువంటి లక్షణం పరమాత్మది, శివుడిది. శివ అనే శబ్దానికి తిప్పి చూడమన్నాడు. శివ వసి, సంస్కృతంలో వస్ అని ధాతు ఉంది, ఆ వస్ ధాతువుకి కాంతి అని అర్థం. కాంతి అంటే వెలుగు, జ్యోతి. పెంజీకటి కవ్వలనెవ్వండేకాకృతి అయి వెలుంగు అని భాగవతంలో చెప్పారే, అటువంటి ఒకనొక మహాజ్యోతి. అక్కడ సూర్యుడు, అగ్ని మొదలైనటువంటి వాళ్ళ శక్తులేమీ లాభం లేదు. దాన్ని కూడా ఒక ఆఖ్యానం ద్వారా ఉపనిషత్తు చెప్పింది, ఒక కథ ద్వారా. దేవతలందరూ కూడా విజయం సంపాదించారట, మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, పొంగిపోతున్నారు. అక్కడ ఒక దివ్య స్వరూపం కనపడింది. ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపించాడు అదేమిటో కనుక్కురమ్మని. నువ్వెవరంది? నువ్వెవరన్నాడు. నువ్వెవరో చెప్పంది. వాయు, నీ శక్తి ఏమిటి? నేను ఎంత బరువైన దాన్నైనా సరే తోసి పారేయగలను అన్నది. ఏది ఈ గడ్డి పరకం చూడు, ఎంత ప్రయత్నం చేసినా వాయువు తన శక్తిని అంతటినీ ఉపయోగించినా కానీ ఆ గడ్డి పరకను కొంచెం కూడా కదలకపోయినాడు. తర్వాత అగ్నిదేవుడు వచ్చాడు, అట్లాగే ఫెయిల్ అయిపోయినాడు. తర్వాత ఇంద్రుడే వచ్చాడు. ఆ ఇంద్రుడు వీళ్ళందరికీ అధిపతి గనక, కొంచెం జ్ఞాన సంపద కలిగిన వాడు గనక, ఆ ఉమా, ఉమా అంటే అమ్మవారు. అమ్మవారి ఉమా అంటే ఏమిటో తెలుసునా అండి? ఓం అనే దాని యొక్క మరి ఒక రూపమే. అకార ఉకార మకారములైతే ఓం, ఉకార మకార అకారములైతే ఉమా. అవ్యక్తమైన పరతత్వాన్ని ఓం అంటారు, వ్యక్తమైనటువంటి పరతత్వాన్ని ఉమా అంటారు. వాళ్ళిద్దరూ అభిన్నులు. ఓంకార ఉమాకారములు రెండూ కూడా కలిసే ఉంటాయి, అందుకనే అర్ధనారీశ్వరుడు అని అన్నాం. అటువంటి ఒక మహా తేజస్సు, తేజస్సు అంటే జ్ఞానం, చీకటి లేకపోవటం. చీకటి అంటే అజ్ఞానం, ఆ అజ్ఞానం లేకపోవటమే జ్ఞానం. అటువంటి జ్ఞానదాత ఎవరైతే ఉన్నారో ఆయన శివుడు. ఆయనకి శివుడు అని పేరు. మీకందరికీ తెలుసు ఒక విషయం, పేర్లన్నీ కూడా అర్థవంతములుగా ఉంటాయి, అందుకనే వాటిని గౌణములు అని అంటారు. గుణాలకు సంబంధించినవి, గుణాలు. మన పేర్లను గురించి మనం అర్థవిచారణ చేయకూడదు, భగవంతుడి పేరుని గురించి అర్థవిచారణ చేయకుండా ఉండకూడదు. విష్ణు సహస్రనామానికి అందుకనే భాష్యాలు రాశారు శంకర భగవత్పాదుల వారు. అదంతా పరమ వేదాంతం. అందుకని అటువంటి శివుని యొక్క మహిమ, మహిమ అంటే ఆ గుణాల్లో ఉండేటువంటి గొప్పతనం. ఎందుకు శివుడు పూజనీయుడు? శివుని యొక్క గొప్పతనమేమిటి? ఎందుకు శివుణ్ణి మనం ఆరాధించాలి? ఎందుకు శివుణ్ణే ఆరాధించాలి అనేటువంటి దానిని గురించి చెప్పడానికి చేసే ప్రయత్నం శివమహిమ స్తోత్రం. ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, భగవంతుని యొక్క గుణాలన్నీ కూడా, దోషాలన్నీ కూడా సంఖ్యాతం నైవ శక్యంతే, పరిగణించడానికి సాధ్యం కాదు అని అన్నాడు. సంఖ్యాతం నైవ శక్యంతే గుణ దోషాశ్చ శార్ంగిణ. ఆ విష్ణువు యొక్క గుణాలు కానీ దోషాలు కానీ లెక్క పెట్టడానికి సాధ్యం కాదు అని అన్నాడు. అదేమిటయ్యా, గుణాలు లెక్క పెట్టడానికి సాధ్యం కాదన్నావు, బాగానే ఉంది. దోషాలేమిటి అని అంటే చమత్కారంగా చెప్పాడు, ఆనంత్యాత్ ప్రథమో రాశి. మొదటి రాశి గుణాలున్నాయే, అనంతముగా ఉన్నాయి కనుక వాటిని లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. రెండవది ఏమిటి, దోషాలేమిటి అని అంటే అభావాచ్య, లేవు గనక. లేని వాటిని ఎవడు లెక్క పెడతాడు? అభావాచ్య ద్వితీయక, లేవు. దోషాలు అనేటువంటివి లేవు గనక వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదు అని చమత్కరించాడు. ఇక్కడ శార్ంగి అన్నా, శివుడన్నా, అమ్మవారన్నా, ఇంకోటన్నా ఇంకోటన్నా పరమాత్మయే. నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. బ్రహ్మమునకు రూపకల్పన అనేది జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే మన కోసం. చూడండి, భగవంతుణ్ణి ఓ బొమ్మ తయారు చేశాం, ఒక చోట ప్రతిష్ట చేశాం, మనం ఎట్లా కూర్చోమంటే అట్లా కూర్చున్నాడు. అయ్యా శంఖచక్రాలు ధరించు, అట్లాగే అన్నాడు. లేదు లేదు, విభూతి పెడతాను నీకు, అలాగే అన్నాడు. నాలుగు చేతులతో చూపిస్తామన్నాడు, అలాగే అన్నాడు. మూడు కళ్ళు పెడతాం అన్నాం, అలాగే అన్నాడు. మనం ఏం చెబితే అది చేస్తున్నాడు భగవంతుడు. అంటే అర్థమేమిటనమాట, ఇదంతా మనం కల్పించుకున్నటువంటి స్వరూపం. అయితే ఈ కల్పించుకున్న స్వరూపం అంతా కూడా లేదని కాదు, ఈ కల్పన మన ఉపాసనకు సంబంధించినటువంటిది. సగుణము నుండి నిర్గుణమునకు వెళ్ళటానికి ఒక మార్గం అన్నమాట. మనం అన్నీ అట్లాగే చేస్తున్నాం. మొన్న చెప్పాను నేను ఇక్కడ, ఈ రూఫ్ వెయ్యాలి అని అంటే కింద మూస కడతారు. మూస ఎందుకు కడుతున్నారు? తీసేయటానికి. కట్టి ఏం చేస్తారు? ఈ ఆ స్లాబ్ కుదురుకున్న తర్వాత కింద కట్టినటువంటి ఆ కర్రలతో చేసినటువంటి ఆ సెంటరింగ్ అంటారే, దాన్ని తీసేస్తారు. పిల్లవాడు ఎవడైనా అడుగుతాడు, ఏంటండి ఇది చాలా పిచ్చివేషంలాగా ఉంది, కావాలని చాలా డబ్బు ఖర్చు పెట్టి కట్టారా, తీసి అవతల పారేశారా అంటాడు. తీసి అవతల పారేయటం అనేది దాన్ని కుదురుకోవడానికి కట్టవలసి వచ్చింది. అలాగే సగుణోపాసన నిర్గుణోపాసన అనేటువంటివి ఉంటాయి. సగుణోపాసన అంతా కూడా నిర్గుణానికి దారి తీయటానికి కావలసినటువంటి సరంజామాలు. కాబట్టి అది అవసరమే, అదే అవసరం మాత్రం కాదు. ఆ దాన్నే సర్వకాల సర్వావస్థలలో మనం పట్టుకోవడానికి వీల్లేదు. అయితే పట్టుకున్నా తప్పేం లేదు, ఎందుకంటే ఈ సృష్టిలో ఆయన కానిదేముంది, విశ్వం విష్ణుర్వషట్కార, విశ్వమంతా విష్ణువే నమస్కారము అని అంటున్నాం. కాబట్టి సర్వము అతనే అయినప్పుడు మనం చేసుకున్న విగ్రహం ఎందుకు కాదు, స్వామివారి పాదుకలు ఎందుకు కావు, సర్వము ఆ పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు భావనకు వస్తుంది. అందుకని శివ మహిమ్న స్తోత్రం దీన్ని చెబుతూ పుష్పదంతుల వారు ఏం చేశారంటే, ఒక ప్రారంభంలోనే ఒక మాట అన్నారు. ఏమిటంటే ఆ మాట, మహిమ్న పారంతే, ఒక్క నిమిషం, మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశీ స్మృతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాః త్వయి గిరః అథావాచ్యః సర్వః స్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికర అంటూ ప్రారంభించాడు. ఇందులో మనం సంభావన చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఈ స్తోత్రంలో. అందుకని మధ్య మధ్యలో ఎక్కడ అవకాశం వచ్చిన చోట అక్కడ దాన్ని చెప్పుకుంటూ ఉందాం. మొట్టమొదటిగా దేనిని ప్రతిపాదిస్తున్నాడు అంటే పుష్పదంతుడు ఆయన యొక్క మహిమ అనంతము, అప్రమేయము, కొలతలకు దేనికి అందదు, దానికి అంతము లేదు. మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది, పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు కూడా పరీక్ష పెట్టాడు అని, అది కూడా వస్తుంది తర్వాత తర్వాత మనకి. కాబట్టి లింగము లీనము గమయతి అంటే అంతటా లీనమై వ్యాపించి ఉండి మనని అక్కడికి చేరుస్తుంది. ఒక గ్లాసులో నీళ్లు పోసాం, ఇంత ఉప్పు మనం చేతిలో తీసుకున్నాం, ఆ నీళ్లల్లో కలిపాం, కలిపితే ఆ ఉప్పు మళ్ళీ ఉప్పులాగా రాళ్లల్లాగా మన చేతిలోకి రాదు. ఉప్పు ఎక్కడుందో మనం చెప్పలేం. కలిసిన నీళ్లల్లో ప్రతి అణువులోనూ ఉప్పు ఉంది, దాన్నే లీనం అంటారు, ప్రవిలాపనం అంటారు టెక్నికల్గా. ఆ విధంగా పరమేశ్వరుని యొక్క శివుని యొక్క మహిమ అనంతము అప్రమేయము అని కొంచెం వ్యతిరేక ముఖాన చెబుతున్నాడు. ఎప్పుడు కూడా కవిత్వము అనేటువంటిది హృదయాన్ని కదిలించాలి, భావనను తెరరేగజెయ్యాలి, ఆలోచనను రేకెత్తించాలి, లేకపోతే అది జస్ట్ వార్త అవుతుంది. పుత్రస్తే జాతః అని అంటారు, నీ కొడుకు పుట్టాడయ్యా, నిన్ను కవిత్వం అనరు, నిన్ను వార్త అంటారు, ఇన్ఫర్మేషన్. కానీ ఇది కూడా ఒక్కొక్కసారి కవిత్వం అవుతుంది. పుత్రస్తే జాతః అనే మాట అనేటప్పటికీ రాజుగారికి ఆనందం కలిగింది. ఆ ఆనందము దేనివల్ల కలిగింది, పుత్రుడు కలిగినందువల్ల. ఆ పుత్రుడు భవిష్యత్తులో అయ్యేటువంటి మహానుభావ లక్షణాలన్నీ కూడా స్ఫురణ రూపంలో అతనికి లోపల ఒక చైతన్యాన్ని, ఒక స్పందనను కలిగిస్తూ ఉంటాయి. అప్పుడు అది కూడా కవిత్వమే అవుతుంది. ఇప్పుడు పుష్పదంతుడు ఏం చెబుతున్నాడు, మహిమ్నః పారం తే, తే మహిమ్నః పారం హర అని సంబోధిస్తున్నాడు. హర అంటే శివుడే, శివుడికి చాలా పేర్లున్నాయి మనకి తెలిసే లోక వ్యవహారంలోనే చాలా ఉన్నాయి, శివ సహస్రనామాలు ఉన్నాయి. హర అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనిద్దాం మనం, మనం సంబోధించే వ్యక్తి మన ఎదురుగుండా నుంచోవాలా వద్దా. మీరంతా ఎదురుగుండా ఉంటే అయ్యా మరి అయ్యా మహానుభావులారా అని నేను అన్నాను. ఇక్కడికి ఉపన్యాసానికి రానటువంటి మా స్నేహితుడు ఎవరో పాత గుంటూరులోనో ఎక్కడో ఉంటే ఆయన్ని నేను ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడితే పర్వాలేదు, కానీ మామూలుగా అయితే సంబోధన వినిపిస్తుందా? కాబట్టి ఇక్కడ హరా అని సంబోధిస్తూ పుష్పదంతుడు చెబుతున్నాడు అని అంటే ఏం చేశాడనమాట, సాక్షాత్కరింప చేసుకున్నాడు. భగవంతుణ్ణి ఎదురుగుండా పెట్టుకున్నట్టుగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. హరా తే మహిమ్నః పారం పరమ అవిదుషః యది అసదృశీ, నీ మహిమ యొక్క పరంపారం ఆవలి ఒడ్డు. పారము అంటే ఒడ్డు. మనం సముద్రం దగ్గర నుంచుంటాం, ఒక చెరువు దగ్గర నుంచుంటాం, ఒక కాలువ దగ్గర నుంచుంటాం, ఒక బావి దగ్గర నుంచుంటాం, ఒక నుయ్యి దగ్గర నుంచుంటాం. నూతిలో అట్లా తొంగి చూస్తే నీళ్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని చోట్ల అడుగు కూడా కనిపిస్తుంది. కాలువ అంటే అట్లా ప్రవహిస్తూ ఉంటుంది, అటుపక్క ఒడ్డు కనిపిస్తుంది. చెరువు యొక్క ప్రమాణం కూడా మనకు తెలుస్తుంది. సముద్రం దగ్గర ఆ పప్పులు అడకవు. ఆ సముద్రం అనేటువంటిది అవతల ఒడ్డు ఎక్కడుందో తెలియదు. కాబట్టి అపారము అని అంటాం. అపారము అని అంటే పారము లేదు అని. అక్కడ లేదు అనే మాటకు అర్థం నిజంగా లేదని కాదు, తెలియటానికి అవకాశం లేకుండా ఉన్నది అని అర్థం. కానీ ఇక్కడ అది కాదు, నిజానికి లేదు. మహిమ్న పారంతే నీ మహిమ యొక్క పారము, ఆ ఒడ్డు, ఆవలి ఒడ్డు. ఆవలి ఒడ్డు అనే కాదు, ఈవలి ఒడ్డు కూడా. ఎందుకంటే మనము ఎక్కడి నుంచున్నాము? పరమేశ్వరుని యొక్క ఒక పాద సన్నిధిలోనో ఇంకోటో ఇంకోటో ఎక్కడన్నా ఒక గీత గీసుకుని కూర్చున్నామా? లేదు. ఎక్కడున్నాం? లోపలే ఉన్నాం. అజాండ జంతుఫల రంధ్ర వసం మశకంబుల్లాగా ఉన్నాం మనం. ఈ బ్రహ్మాండం అనేటువంటి జంతుఫలం అంటే మేడిపండు. ఆ మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నామే. ఆ లోపల పొట్ట విప్పితే ఉన్నటువంటి కొన్ని కోట్ల పురుగులలో ఒకటిగా ఉన్నాం మనం. దీన్నే చాలా చాలా రమణీయంగా కవనీయంగా చెప్పారు కవులు. సరే, కాబట్టి ఇక్కడ మనం ఒక ఒడ్డున లేము, లోపలే ఉన్నాం. కానీ పరంపారం ఏదో ఒక ఒడ్డున ఉన్నట్టుగా భావన చేసి చెబుతున్నాం. పరం అవిదూష, విద్వాన్ అంటే తెలిసినవాడు అని అర్థం. విద్వాన్ అంటే యూనివర్సిటీ ఇచ్చిన పరీక్ష అని అర్థం కాదు. విద్వాన్ అంటే తెలిసినవాడు, విదజ్ఞానే, తెలిసిన తనం ఉన్నటువంటి వాడు. ఏది తెలియటం అంటే సాధారణంగా కొంతమందికి కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇంకా కొంతమందికి అంతకంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. లోకంలో సామెత ఉంది, తాడి తన్నువాని తలదన్నువాడు ఉండు అని. ఒకడు తాడి చెట్టును తంతాడు, వాడి తలం తన్నేవాడు. అంటే ఈ మేధాశక్తి అనేటువంటిది అనంతముఖాలుగా ఉంటుంది. అందుకనే వాల్మీకి రామాయణం రాస్తే ఆశ్చర్యపోయాం. వ్యాసుల వారు 18 పురాణాలు, భారతం, బ్రహ్మసూత్రాలు మొదలైనవి రాస్తే మనం ఆశ్చర్యపోతున్నాం. ఎందుకని? మనకు సాధ్యం కాదు కనుక. మనం ఏ పని చేస్తే ఏది చేయగలమో అదే లోకంలో ఉంటుంది అని అనుకుంటాం. మొన్న ఈ మధ్యనే రాజమండ్రిలో సర్కస్ చూసాం. ఆ సర్కస్లో వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు చూస్తూ ఉంటే ఆహా ఓహో అనుకున్నాం. వాళ్ళకి అది కొట్టిన పిండి. వాళ్ళ సర్కస్ మాస్టర్ ఉన్నాడే, వాడు ఆశ్చర్యపోడు. ఎక్కడన్నా చిన్న పొరపాటు వస్తే వాడు వాయిస్తాడు. మనకు చాలా ఆశ్చర్యం, ఎందుకని మనం ఆ పని చేయలేం కనుక. పరమ అవిదూష, మిక్కిలి అజ్ఞాన స్వరూపం కలిగినటువంటి నా వంటి వాడు, నీ మహిమ యొక్క పారాన్ని వర్ణించడం అనేటువంటిది ఇది అసదృశీ, ఎందుకయ్యా లేనిపోని పని చేస్తావు? ఏమి నీ ప్రయత్నం? శివుణ్ణి గురించి ఆయన గుణగణాలు చెబుతావా? చాలా చాలే కుతో, నువ్వెంత శివుడెంత. అందుకనే తెనాలి రామకృష్ణుడు ఓ తోట తమాషాగా అన్నాడు, తమ మొగంబు చూడు తముజుడు, చూడు మొహం ఎలా మొహం, ఏనుంగు మీద పోవు అని మేరమీరి సున్నమడుగా చూచుతున్నారు. వాడు మహా వైభవంతో మహా చక్రవర్తి, ఏనుగు మీద పోతుంటే ఏమయో కొంచెం సున్నం పెడతావా తాంబూలంలోకి అన్నట్ట. ఏమన్నా బాగుందా? ఏమన్నా యోగ్యంగా ఉంటుందా? తమ మొగంబు చూడు తము చూడు, ఏనుంగు మీద నెక్కిపోవు అని మేరమీరి హద్దులు మీరేసి సున్నమడుగా చూచుతున్నారు. హరిభక్త ధామ వర్జితులైనటువంటి శూన్యులు అని ఆ తెనాలి రామకృష్ణుడు కొంచెం పొగరుగా మాట్లాడతాడు, కానీ గుండె పగిలేట్టుగా మాట్లాడతాడు, గుండెకు హత్తుకునేట్టుగా మాట్లాడతాడు. అలాగే పరమ విదుష తవ స్తుతి, నీ స్తోత్రం అనేటువంటిది అది అసదృశి, నిజమే సదృశమైనది కాదు, తగినది కాదు, చేయదగినది కాదు. కొంతమంది తమ శక్తికి మించినటువంటి పని చేయాలని పూనుకుని అవస్థలపడుతూ ఉంటారు. దాన్నే చమత్కారంగా చెబుతారు. రావణాసురుడు శివధనుస్సు ఎత్తడానికి వచ్చి దాని కింద పడి నలిగి నానా అవస్థ పడితే అందరూ కలిసి ప్రయత్నం చేసి వాడిని రక్షించారు అని ఓ చమత్కారమైన కథ రామాయణంలో లేదనుకోండి, అటువంటి కథ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లవాడికి వాడు నేను ఈ పని చేయగలనా లేనా అనేటువంటి జ్ఞానం లేకుండా అన్ని పనులు చేయడానికి పూనుకుంటాడు. ఒక 15 కేజీల బరువు ఉన్నటువంటి సూట్ కేసు తీసుకొస్తే నేను పట్టుకుంటా అంటాడు. మనం వద్దురా నువ్వు మొయ్యలేవురా అంటాం, కాదు నేను మోస్తానంటాడు. ఒకసారి తీసుకెళ్ళి నెత్తి మీద పెడితే కాదులే నేను మొయ్యలేనులే అని వాడికి అప్పుడు తెలుస్తుంది. యద్యసదృశీ, ఏది నీ స్తుతి, నేను చేయటానికి సాధ్యం కాదు అనే సంగతి లోకమంతా వెక్కిరిస్తోంది. నీ మొహం నువ్వేం చేస్తావయ్యా అని వెక్కిరించారనుకో, అయినా నేనేమి వెనకాడను. ఎందుకనంటే నాకు పట్టినటువంటి ఈ అవమానం ఉందే, నాకు వస్తే బ్రహ్మాదులకు కూడా వస్తున్నాయి. సాధారణంగా లోకంలో ఎవడైనా ఒకడు పెద్ద అవమానం పొందితే అటువంటి అవమానం పొందిన ఇంకా పెద్దవాడు ఎవడన్నా ఉన్నాడేమో వెతుకుతూ ఉంటాడు సంతృప్తి పట్టడానికి. ఎరా తప్పేమేమిటి పరీక్షలో అని అడిగాడు మామయ్య అల్లుణ్ణి. కాదు మామయ్య, నేను 57వ వాణ్ణి అన్నాడు. తప్పిన వాళ్ళల్లో నేనొక్కడే కాదు అని. కాబట్టి స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నా త్వయి గిరహ. నేను చేతగాని వాణ్ణి అని కనుక అన్నట్టయితే చేతగాని వాళ్లల్లో మొట్టమొదటిగా చెప్పదగినటువంటి వాడు బ్రహ్మగారు, ఇంకా విష్ణువు, ఇంకా దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా నీ విషయంలో అవసన్నా పనికి మాలినవే అయిపోతున్నాయి, జారిపోయినవే అవుతున్నాయి, ఎందుకు పనికిరాని అవుతున్నాయి. ఎందుకని? బ్రహ్మగారి వాక్కులంటే ఏమిటి? బ్రహ్మగారి వాక్కులు గనకనే బ్రహ్మము అయింది వేదం. వేదమునకు బ్రహ్మము అని పేరు. అది ఈ వేదము ఆ బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా ఆవిష్కృతమైంది. 4 ముఖాల నుంచి 4 వేదాలు ఏర్పడ్డాయి. ఋగ్యజు సామ అధర్మణాలని ఆ వేదములు అనంతములుగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని కలిపి తీసుకొచ్చి ఇక్కడ పెడితే 4 పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. 24 వాల్యూమ్స్. మరి అనంతావై వేదాహ అని అంటారే, వేదములు అనంతములు అంటున్నారే. ఇక్కడేమో రూపంలో పుస్తకంలో మనకు కనిపిస్తున్నాయి, వీటికి ఒక హద్దు కనిపిస్తోంది అని అంటే దానికి ఏం చెప్పారంటే, భరద్వాజుడు అనేటువంటి ఆయన వేదాలు చదువుకుందాం అనుకున్నట్ట. 100 సంవత్సరాలు చదివాడు. గురువు గారిని అడిగాడు, ఏమయ్యా నా విద్య పూర్తి అయిపోయిందా అని. నీ మొహం మరి అయితే ఏం చేయాలి? ఇంకో 100 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అతనికి ఆయుర్దాయం పోస్తే, అతడు మరొక పని లేకుండా వేదాలు చదివితే నా విద్య అంతా అయిపోయిందా అని అంటే ఆ బ్రహ్మదేవుడు అవి చూడు అడు చూడు అన్నాడు ఒకసారి. ఏమిటయ్యా అని అంటే మూడు పర్వతాలు, అందులో నుంచి నీకు వచ్చింది ఎంత అంటే మూడు గుప్పిళ్ళు. ఇప్పుడు మనం వేదములు అని అనుకునేటువంటివి పర్వతాలుగా ఉండేటువంటి వాటిలో నుంచి తీసుకున్న మూడు గుప్పిళ్ళు మాత్రమే. కాబట్టి అనంతము, వేదములు అనంతములే. అటువంటి అనంతములైనటువంటి వేదములు కూడా నీ విషయంలో పరికిమాలినవే అవుతున్నాయి, అవసన్నాహ జారిపోయినాయి, మహిమ కోల్పోయినాయి. ఎందుకనంటే వేదాలే చెప్పాయన్నమాట, ఎతో వాచో నివర్తంతే. ఎక్కడ ఆ పరబ్రహ్మము నుండి వాక్కులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయో అని వేదాలే చెప్పినాయి. ఆ కాబట్టి బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళు బ్రహ్మాదీనాం గిరహ, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు బ్రహ్మాదీనాం అన్నారు. బహువచనం, బహువచనం అంటే ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వీల్లేదు, ఒకళ్ళో ఇద్దరో కాదు. ఈ సృష్టిలో ఉండేటువంటి బ్రహ్మలే ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఎందుకనంటే మనం ప్రతిరోజు చెప్పేటప్పుడు అద్య బ్రహ్మణ ఇప్పటి బ్రహ్మగారు అని అంటున్నాం. ఇప్పటి బ్రహ్మగారు అంటే ఒకప్పటి బ్రహ్మగారు వేరే ఉన్నాడని అర్థమే, ఇంకా రాబోయే కాలంలో చాలామంది బ్రహ్మలు ఉంటారని కూడా అర్థమే. కాబట్టి బ్రహ్మలే చాలామంది ఉన్నారు, బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళందరి గిరహ వాక్కులు అవసన్నాహ త్వయి, నీ విషయంలో అవసన్నాహ శక్తి లేనివై జావగారిపోవటం అంటామే అలా అయిపోతున్నాయి. అంటే అర్థం ఏమిటనమాట, పరమేశ్వరుని యొక్క గుణగాన కథనం చేయటానికి ఎవ్వరికీ బ్రహ్మకే సాధ్యం కాదు అని అంటే బ్రహ్మలో మనం ఎంతున్నాం? బ్రహ్మగారు బ్రహ్మాండము అని అంటున్నాం. బ్రహ్మగారి యొక్క బ్రహ్మగారు ఒక గుడ్డుగా ఒక పెద్ద గోళాకారంగా తయారైతే అది రెండు డిప్పలు అయితే క్రిందంతా పృథివీ పైనంతా ద్యు, ద్యావా పృథివీయోహో ఇదం అంతరం. ఈ భూమి ఆకాశాల మధ్యలో ఉండేటువంటిదంతా కూడా ఇందులో ఏమున్నాయి? 14 లోకాలున్నాయి, 14 లోకాలున్నాయి. ఆ 14 లోకాలలో ఉండేటువంటి సమస్తమైన ప్రాణిజాతాన్ని అప్రాణిజాతాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడి దామాషాలో మనమెంత, మన యొక్క లెక్క ఎంత? సముద్రంలో ఒక నీటి బొట్టుగా కూడా చెప్పడానికి వీల్లేదు. అటువంటి బ్రహ్మాదులకే దిక్కు లేదు అని అంటే మరి నీవు చెప్పతావా అని అంటే అక్కడ ఒక చిన్న సందు చూసుకుంటున్నాం మనం. పుష్పదంతుడు అంటున్నాడు, స్వమతి పరిణామావధి గృణన్. స్వ తనదైన మతి మేధాశక్తి యొక్క పరిణామ హద్దు అవధి ఉన్నంత వరకు గృణన్ మాట్లాడుతూ, నా శక్తి మేరకు నేను మాట్లాడతాను, నా శక్తి ఎంత ఉందో అంతవరకు వాళ్ళు చేసిన స్తోత్రాలు పర్వాలేదనిపించుకున్నట్టయితే బ్రహ్మదేవుడికి ఆ ఎగ్జెంప్షన్ ఉంటే నాకు ఆ ఎగ్జెంప్షన్ ఉంటుంది కదా. బ్రహ్మదేవుడికి ఆయన తన శక్తి మేరకు చెప్పాడయ్యా అని అంటే నేను నా శక్తి మేరకు చెబుతాను, ఇందులో దోషమేముంది? అథావాచ్య సర్వః. కాబట్టి ఎవడు నీ గుణగణాన్ని కొనియాడటానికి ప్రయత్నం చేసినా వాడు అవాచ్యుడు కాదు, అతడు వాచ్యుడు కాదు. అంటే వాచ్యుడు అంటే నిందింపదగినవాడు, నువ్వేం చెబుతావులే అని తిరస్కరించడానికి వీలు లేనటువంటి వాడు. అంటే అతన్ని కూడా పరిగణించవచ్చు, అవును చెబుతాడు పర్వాలేదు, అతన్ని గురించి కూడా మనం భావన చెయ్యవచ్చు అని అంటాం. అథావాచ్య సర్వ ప్రతివాడు, ఎందుకనంటే బాలాదపి సుభాషితం అన్నారు. చిన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళు కూడా ఒక్కొక్కసారి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పుట్టుకతోనే అనేకమైన విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. మన దేశంలోనే మన తెలుగు జాతిలోనే పుట్టినటువంటి బాలమురళీ కృష్ణ 3 సంవత్సరాల వయస్సులోనే అద్భుతంగా సంగీతం పాడేవాడట. అలాగా ఎంతో మంది అనేకమైనటువంటి విద్యలలో ఆరితేరినటువంటి వాళ్ళు పూర్వజన్మలో సంపాదించినటువంటి ఆ విద్య యొక్క సంపదనంతటినీ కూడా కొని తెచ్చుకున్నారు. లేకపోతే మనకి ఈ అటువంటి విద్యలు కనబడటానికి వీల్లేదు. మాకు అనంతపురంలో ఒక చిన్న పిల్ల 3 ఏళ్ల వయస్సు, మేము చూసాం యూనివర్సిటీలో ఆ అమ్మాయికి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చారు. ఏమిటంటే ఆ అమ్మాయి నోటో వేలు పెట్టుకుని తీర్చిన చేత కాదు, కానీ సంగీతంలో ఏ రాగ ప్రస్తారం చేసినా అది ఏ రాగమో చెప్పేది, ఫలానా రాగం ఏమిటి అని అంటే దాన్ని ప్రస్తారం చేసి చూపించేది. ఈ మధ్యనే అమ్మాయి కొంచెం పెద్దదై టీవీలో మన పాటలు అవి పాడుతోంది. షణ్ముఖ ప్రియ కాదు ఈ అమ్మాయి, ఇంకా పెద్దది. అప్పుడు 3 ఏళ్ళు, అమ్మాయి పేరు శ్రీలక్ష్మే, శ్రీ విద్య ఏదో ఉంది, శ్రీనిధి, శ్రీనిధి అనే అమ్మాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విద్య? అభ్యస్తమైన విద్యలైతే ఇంతకాలం అభ్యాసం చేస్తే వస్తుంది అని చెప్పడానికి బాగుంది. నిన్న ఒక చిత్రమైనటువంటి కార్యక్రమం చూశాను టీవీలో. ఒక పిల్లవాడు 54 సంఖ్యలు బోర్డు మీద రాశారు. 54 సంఖ్యల్ని గబగబా ఒక ఆమె చదివింది. 70, 24, 32, 97 అని ఇట్లా 54 సంఖ్యలు ఒకసారి అట్లా చదివింది. ఒక్కటి క్రమం తప్పకుండా అన్నిటినీ ఆ పిల్లవాడు చెప్పాడు. మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటాయి ఆ పైకి. కాబట్టి ఆ విద్యలు స్వమతి పరిణామావధి, ఒక్కొక్క మతికి పరిణామం, పరిమాణం, లెక్క ఉంటుంది. దాని అవధి ఉన్నంత వరకు కూడా వాళ్ళు గృణన్ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే ప్రతివాడు కూడా వాచ్యుడు కాడు, నింద్యుడు కాడు. నాకు చేతనయంతో నేను చెప్పాను, ఈ వాచ్యత అనేటువంటిది బ్రహ్మాదులకు లేకపోతే నాకు ఉండడానికి వీల్లేదు. నాకుంటే బ్రహ్మాదులకు కూడా ఉండాలి. కాబట్టి నన్నెవరు తప్పు పట్టవద్దు. పరమేశ్వరుని యొక్క గుణాలు అనంతమైనటువంటివి. ఎందుకనంటే ఆ పరమేశ్వరు నుండి మొట్టమొదటిగా పుట్టినది ఆకాశం. ఆకాశము యొక్క ప్రమాణము ఎంత అనేది మనకు తెలుస్తుందా? అందుకనే కొంతమంది మహానుభావులు చార్వాకులు అంటారు వాళ్ళని. వాళ్ళు అసలు ఆకాశం అనే భూతమే లేదండి అన్నారు. దాన్ని పట్టుకోవడానికి సాధ్యం కాకపోతే మనకు సాధ్యం కాలేదు అని అనుకోవటం మంచితనం. అది లేదండి అనేసాడు వాడు. పంచభూతాలు కాదు, 4 భూతాలు అన్నారు. వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంతే అన్నారు. ఏది ఆకాశం? ఎక్కడుంది? ఎలా ఉంది? చాలా తేలిక ఆకాశమును గుర్తించడం అనేటువంటిది. చాలా తేలిక. ఎలాగంటే ఇప్పుడు నా నోట్లో నుంచి నాదం వస్తోంది. ఈ నాదము ఇటువైపు ప్రసరిస్తోంది, ఇటువైపు ప్రసరిస్తోంది, వెనక వైపు ప్రసరిస్తోంది, పైకి ప్రసరిస్తోంది. తలుపులన్నీ గట్టిగా టైట్గా బిగించినా సరే ఏసీ కోచ్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్ వస్తే రింగ్ వస్తోంది, మనం మాట్లాడితే అవతలకి వెళుతోంది. దానికి అన్ని దారులు మూసివేసినటువంటి స్థితిలో కూడా ఈ నాదము బయటికి వెళ్ళింది అని అంటే ఏ లక్షణం అది? వాయు లక్షణమా? వాయువు బయటికి పోవడానికి వీల్లేదు. ఫుట్బాల్లో మనం బాగా గాలి కొడితే అది ఆ గట్టితనంతో అలాగే ఎంతోసేపు ఉంటోంది. కాబట్టి వాయు లక్షణం కాదు, అగ్ని లక్షణం కాదు. అగ్నికి ఒకటే లక్షణం ఉంది, అగ్ని ఎప్పుడు కూడా ఊర్ధ్వ ప్రసరణశీలం. మీరు దీపం వెలిగించి పెట్టండి, ఆ వత్తి చివర ఉండేటువంటి ఆ జ్యోతి అనేటువంటిది ఎప్పుడు పైకే వస్తుంది. దాని లక్షణం అది. జలం ఎప్పుడు కూడా పల్లానికి వెళుతూ ఉంటుంది, భూమి స్థిరంగా ఉంటుంది. మరి ఈ శబ్దము పైకి వెళ్ళటానికి ఏ భూతమో ఒకటి లేకపోతే ఎట్లా పెడుతుంది? దాన్నే ఆకాశం అన్నారు. అయితే ఆకాశమే సర్వమా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆకాశము మొట్టమొదటిగా ఆ పరమాత్మ నుండి పుట్టిందిట. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత వేదం చెబుతోంది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యాః ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ ప్రాణః. పెద్ద సైన్స్ ఇది, ఇది చాలా గొప్ప శాస్త్రం. దీన్ని ఎవడు కాదనడానికి వీల్లేదు. శాస్త్రం అంటే ఊహ అపోహల ద్వారా నిరూపితం కావడానికి అవకాశం ఉన్నటువంటి విషయం. ఊహ ద్వారా నిరూపణ చేస్తాం, అపోహ ద్వారా దాన్ని పటిష్టం చేసుకుంటాం. కాబట్టి స్వమతి పరిణామావతి గృణన్, తన తన హద్దుకి లోబడినంత వరకు మాట్లాడుతూ సర్వ ఎటువంటి వాడైనా సరే అవాచ్య నిందింపదగినటువంటి వాడు కాడు. కాబట్టి మమాపి ఏష స్తోత్రే హర నిరపవాద పరికర. హర మమాపి పరికర ఏష స్తోత్రే ఏష పరికర స్తోత్రే, నిన్ను స్తుతించటే స్తుతించడం అనేటువంటి పనిలో నేను పూనుకున్నటువంటి, నేను సంపాదించుకున్నటువంటి సామగ్రి ఉందే, ఇది కూడా నిరపవాద. అపవాదం అంటే తోసిపారేయటం, లెక్క చేయకుండా ఉండటం, అటువంటిది కాదు. అంటే పర్వాలేదు నువ్వు కూడా చెప్పవచ్చును అని అనటానికి యోగ్యమైన స్థితి నా మాటలకు కూడా ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ పుష్పదంతుల వారు ఏం చెప్తున్నారన్నమాట, మొట్టమొదటిగా మనకి ఒక విషయాన్ని ప్రతీయమానం చేస్తున్నారు. ప్రతీయమానం అంటే మన మనస్సుకి స్ఫురించేట్టుగా తోచేట్టుగా చేస్తున్నారు. లోకంలో మనం ఎప్పుడూ కూడా మనం చెప్పదలుచుకున్నదంతా కొన్ని సందర్భాల్లో చెప్పలేము, కొన్ని సందర్భాల్లో చెప్పము. ఎందుకు చెప్పమంటే అదొక చమత్కారం. ఎందుకు చెప్పము అంటే, ఎందుకు చెప్పలేమంటే శక్తి చాలదు కనుక. అందుకనే మీరు చూడండి, ఈ లోకంలో మనం ఏదో ఒక మాట మాట్లాడతాం. నా జీవితంలో నాకు ఒక విచిత్రమైనటువంటి సమస్య వచ్చి పడింది. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన, అయ్యా కృష్ణమూర్తి గారు భోజనం అయిందా అని అడిగాను. మామూలుగా చాలా సాధారణంగా, అంటే భోజనం అయిపోయే సమయం తర్వాత కనపడ్డాడు మొట్టమొదటిసారి కనుక స్నేహితుడు కనుక, అయ్యా భోజనం అయిందా అన్నాడు. ఆయన మొహం ముడుచు కూర్చున్నాడు, మాట్లాడలే చాలాసేపు. పైగా కోపం వచ్చిన లక్షణం కనిపిస్తోంది. భోజనం అయిందే అని అంటే ఎవరికైనా కోపం వస్తుందా అండి? కొంతమంది అట్లాంటి వాళ్ళే ఉంటారు, ఏమండి బాగున్నారా అంటే నాకేం రోగం అంటాడు. మనం చూస్తూ ఉంటాం లోకంలో, భోజనం అయిందే అని అంటే ఆయనకు కోపం వచ్చింది. నేను బతిమారాను కాసేపు, చాలాసేపు. ఏమిటండి మీరు, మన నేనేం అనలేదే, ఎందుకు మీరు ఇట్లాగా బాధపడుతున్నారు, నా మీద ఎందుకు కోపం వచ్చింది అని అంటే, మీ ఉద్దేశం నాకు తెలుసులేండి అన్నాడు. ఏమిటి నా ఉద్దేశం అంటే, నేను మధుకర వృత్తి చేసుకుంటాను కదా, అక్కడక్కడ అడుక్కు తెచ్చుకున్న తిండి తినటం అయిందా అని కదా మీ ఉద్దేశం అన్నాడు. నా ఉద్దేశం అది కాదు, కానీ ఆయనకు అర్థం స్ఫురించింది. అనంటే మనం అనదలుచుకున్న దాంట్లో మనం ఒక్కొక్కప్పుడు ఊహించకపోయినా అనేకమైనటువంటి అర్థాలు అవతల వాళ్ళు తీసుకుంటారు. దాన్నే ధ్వని అంటారు, దాన్నే ప్రతీయమానం అంటారు, దాన్నే స్ఫురణ అంటారు. మనం ఒక్కొక్క మాట మాట్లాడితే దాని వెనకాల చాలా రహస్యాలుంటాయి. మనస్సు మహాసముద్రం లాంటిది, అందులో నుంచి మాట వచ్చే మాట ఒక బుడగ. ఈ బుడగను బట్టి మనస్సులో ఉండేటువంటి భావాన్ని మనం ఊహించుకోవాలి. అందుకనే కావ్యాలు, ఒక్కొక్క కావ్యాన్ని గురించి ఎన్ని వేల సంవత్సరాలు ఎంతమంది ఏ విధంగా భావన చేసినా ఇంకా కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త అర్థాలు ఇవాళకి కూడా మనకు స్ఫురిస్తూ ఉన్నాయి. అది శబ్దంలో ఉండేటువంటి శక్తి. శబ్దము ఎంత శక్తివంతం అని అంటే, ఉపయోగించినటువంటి వాడు వెళ్ళిపోతాడు, ఉపయోగించినటువంటి వాడు అసమర్థుడని ప్రకటించుకుంటాడు, అయినా ఆ శబ్దము దాని యొక్క అర్థాన్ని అలా ప్రకటిస్తూనే ఉంటుంది. నేనెరుగ నిన్ను ఎక్కడిదానవు ఎందుండి వచ్చితి అంబురుహానన అందులకు బడిన్ అరుగుము అన్నాడు దుష్యంతుడు. ఎరిగి ఎరిగి అంటే అక్కడ తన అసమర్థతను, తన లోపాన్ని తప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. ఎబే 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 ఏం లేదండి, ఏం లేదండి, ఏం లేదండి అని 10 సార్లు అన్నాడంటే ఏదో ఉందని అర్థం. ఏం లేదు, ఏం లేదు అని 4 సార్లు అన్నాడు అని అంటే దాని వెనకాల చాలా ఉన్నది అని అర్థం. అందుకనే అటువంటి పటిష్టమైన అర్థాన్ని ఊహించుకోవటానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడైతే ఉంటాయో దానికి పేరే వాక్. తక్కినంతా వాగుడు. వాక్ అంటే సా వాక్ యా రసవృత్తి అని శాస్త్రకారుడు చెప్పాడు. వాక్ అంటే అది ఎక్కడైతే రసము వర్తిస్తూ ఉంటుందో, తిరుగుతూ ఉంటుందో. రసం అంటే పరమాత్మే. అనేక కోణాల్లో నుంచి పరమాత్మ ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాడో అక్కడ దానికి వాక్ అని పేరు. వాగర్థావివ సంపృక్తౌ. వాక్ అంటే అందుకనే పరమేశ్వరుడు అని వాక్ స్థానంలో అమ్మవారిని కూర్చోబెట్టారు, అర్ధస్థానంలో పరమేశ్వరుని కూర్చోబెట్టారు. కనుక ఈ పుష్పదంతుడు ఏమంటున్నాడంటే ఊరికే పైన అన్నమాట ఏమిటో ఒకసారి చూసి ఆయన అనదలుచుకున్న మాట ఏమిటో మరొకసారి చూద్దాం. పైకు అన్నమాట ఏమిటంటే, అయ్యా నేను నిన్ను స్తోత్రం చేయటానికి పూనుకున్నాను, సరే, కానీ నా మాటను చూచి నీవు సర్వజ్ఞుడివి కనుక నువ్వేమీ ఆక్షేపణ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, కానీ నా పక్కనున్న వాళ్ళందరూ కూడా ఏమిటయ్యా నీ ప్రయత్నము, ఏమిటి నీ ప్రయత్నం, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వేం చేయలేవు అని వేళాకోళం చేస్తారేమో, వాళ్లను దృష్టిలో పెట్టుకుని అంటున్నాను, నీకు ఆ సామర్థ్యం ఉన్నదా అని శంకిస్తున్నారు. నాకు సామర్థ్యం ఉన్నది అని నేను చెప్పడం లేదు, కానీ నేను స్తోత్రం చేయడానికి తగినటువంటి అర్హత ఉన్నవాడిని అని చెబుతున్నాను. నువ్వెక్కడ చేస్తావు, బ్రహ్మాదులకు కూడా అది సాధ్యం కాలేదే అని అంటే వాళ్ళు మాత్రమే పూర్తిగా చెప్పగలిగారా? వాళ్ళు చెప్పలే. మరి వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద గౌరవాదులు ఇచ్చి బ్రహ్మదేవుడు అంటే గొప్పవాడు, చాలా గొప్పవాడు, చాలా మాటలు కలిగినటువంటి వాడు, వేదాలన్నీ అక్కడి నుంచి సృష్టించినాయి అని ఆయన్ని కొనియాడుతున్నారు కదా. అదేవిధంగా నన్ను కూడా పర్వాలేదని అనాలి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయితే లేని నింద నేను ఫెయిల్ అయినప్పుడు ఎందుకు రావాలి? కాబట్టి నేను చేసే స్తోత్రంలో నాకందినంత వరకు నేను చెప్తాను. కాబట్టి నేను ఇప్పుడు ఈ కూర్చుకున్నటువంటి పరికరాలు ఉన్నాయే సాధన సంపత్తి, నీ స్తోత్రం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన సంపత్తి ఏదైతే ఉందో అది అపవాదమునకు బెలి అయినది, అంటే త్రోసిపారవేయదగినది కాదు అని ఇది పైకి అన్నమాట. లోపల నిజంగా అతను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటన్నమాట? ఏమిటి, దేన్ని గురించి చెప్తున్నాడు అతడు? పరమేశ్వరుని యొక్క మహిమ ఎవ్వరికి అందనిది, ఎవ్వరూ దాని యందు ఆథెంటిక్గా ఒక ప్రమాణ బుద్ధితో నేను చెప్పగలిగాను అనేటువంటి మాట అనగలిగినటువంటి సామర్థ్యము ఈ సృష్టిలో ఎవరికీ లేదు. అంటే పరమేశ్వర మహిమ చెప్పడానికి సాధ్యము కానిది. అట్లా అని ఊరుకుంటే మనం ప్రయోజనాన్ని కోల్పోతాం. అందుకని మనకు చేతనైనంత వరకు మనం చెబుతూ ఉంటాం. మనం అనేక సందర్భాల్లో ఒక విషయాన్ని గుర్తించుకుంటూ ఉంటాం, గుర్తుంచుకోవాలి. ఏమిటంటే గుమ్మడికాయ తెస్తాం, కూర చేసుకుంటాం లేదా పులుసులో వేసుకుంటాం. గుమ్మడికాయ నేను తిన్నాను అంటాడు. గుమ్మడికాయ కాదు తిన్నది, గుమ్మడికాయలో ఒక ముక్కే. కానీ ఆ వస్తు గుణాలు తెలిసినటువంటి వాళ్ళు, ఆయుర్వేద తత్వశాస్త్రజ్ఞులు ఏమంటారంటే గుమ్మడికాయలో వాతం చేసే గుణం ఉంది అని అంటారు. నేను ఇవాళ గుమ్మడికాయ తిన్నానండి అందుకని వాతం చేసింది అని అంటాడు. అంటే వాడు తిన్న మొత్తం గుమ్మడికాయలో 100, 200, 300 అయినటువంటి ముక్క ఆకాస్త కూడా వీడికి వాతం చేయడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటిది అయింది. అలాగా స్వమతి పరిణామ అవధి, తన బుద్ధి విశేషము ఎంతవరకు వ్యాపిస్తుందో దానికి హద్దులు ఏమైతే ఉన్నాయో అంతవరకు చెబుతున్నాడు. అంటే మొత్తం సారాంశం ఏమిటనమాట, అప్రమేయమైన గుణములు కలిగిన వాడైనా భగవంతుడు తన తన శక్తిని బట్టి, తన తన మేధా బలాన్ని బట్టి, తనకుండేటువంటి వచ ప్రాగల్భ్యాన్ని బట్టి ఎంత చెప్పినా అందులో ఏమీ దోషం లేదు. కాబట్టి కాసిని శ్లోకాల 31 శ్లోకమా, ఈ 31 శ్లోకంలో మీరు ఆ పరమాత్మ యొక్క మహిమనంతటినీ కూడా గ్రహించటమా అని ఎవరు అక్కర్లేదు. కొంచెం పట్టుకుందాం. ఏం చేస్తాడు, కింద ఉన్నవాడు ఈ ప్లాట్ఫారం మీదకి ఎక్కారంటే పైన ఉన్నవాడు ఓ చెయ్యి వేస్తాడు, కింద ఉన్నవాడు బండ అయితే వాడి ప్రయత్నం ఏమి ఉండదు, అంత వీడి శక్తి మీదనే ఆధారపడుతుంది. వాడు మనిషి అయితే తాను కూడా కొంత శక్తిని పుంజుకుని పైకి ఎగరడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగా మనం కూడా ఈ పుష్పదంతుల వారు చెప్పినటువంటి శివుని యొక్క అనంత కళ్యాణ గుణములలో ఏ ఆవగింజంతైనా గ్రహించి మన జన్మల్ని మనం సార్థకం చేసుకోవటానికి అది మనకి చాలు. అది ఎట్లాంటిదంటే హోమియోపతి పిల్లు లాంటిది. అసలు ఆ మందులోనే పొటెన్సీ అంటాం, 200, 1 lakh, 1 m, 10 m అని ఇట్లా అంటూ ఉంటారు. అంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తికి అందులో ఉండే పదార్థం తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయిన కొద్దీ బలం పెరుగుతుంది, దాని మందు పెరుగుతుంది. దానికి తోడు దాన్ని ఏం చేస్తాడు, షుగర్ పిల్, చక్కెర మాత్రలో జోడిస్తాడు. ఆ చక్కెర మాత్ర చేత్తో ముట్టుకోవద్దు అంటాడు, పేపర్ మీద వేయమంటాడు. చేత్తో ముట్టుకుంటే ఆ మందులో ఉండేటువంటి ఆ కాస్త లక్షణం విరిగిపోతుంది. మనకు వట్టి మందు లేనిటువంటి చక్కెర మాత్రమే విరిగిపోతుంది. అందుకని కాగితంలో వేసుకోమంటాడు, నేరుగా వేసుకోమంటాడు. అలాగా మనం భగవంతుని యొక్క ఆ శక్తిని, మహిమను ఎంత రేఖామాత్రంగా చూచినా సరే మన మనసే మనకు చాలు. అది మన పాలిట పరమౌషధం అవుతుంది, భవరోగ పరమౌషధం అవుతుంది. మనం ఒక పెద్ద భయంకరమైనటువంటి రోగంలో ఉన్నాం, దీనికి వైద్యుడు ఒక్కడే, ఏమిటి మనకు రోగం, మన రోగం ఏమిటో మనకు తెలియదు. ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక సినిమా చూశాను, అందులో రాజుగారు ఎగురుతూ ఉంటాడు, గంతులు వేస్తూ ఉంటాడు, అమ్మో నాయనో అని అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే మంత్రి గారు వచ్చాడు, రాజా ఏమిటో మీ బాధ ఎక్కడో చెప్పండి అంటే వాడు అంటాడు, అది తెలిస్తే నువ్వెందుకు అంటాడు. ఆ రోగం ఎక్కడుందో తెలిస్తే నువ్వెందుకయ్యా అని అంటాడు. మన స్థితి అట్లా ఉంది. మనకి పెట్టిన రోగం ఏమిటి, దీన్ని భవరోగము అని అంటారు. భవరోగము అని అంటే భవ అంటే పుట్టుక, పుట్టడం అయితే చాలా, పుట్టడం గిట్టడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. మాతాపితృ సహస్రాణి, కొన్ని వేల తల్లులు, కొన్ని వేల మంది తండ్రులు, మళ్ళీ అనేకమైన జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి. ఒక విషయం మనం గమనించాలి, 2009 భారతదేశంలో ఒక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాము అని అంటే ఏదో మనకు వయస్సుంది, కానీ ఊహించటానికి కొంచెం మనం సిద్ధపడితే ఒక విషయం తెలుస్తుంది, మనం ఎప్పటి నుంచి ఉన్నాం, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నట్టే. ఎలాగా, నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, అట్లా వెనక్కి వెళ్ళగా వెళ్ళగా మొదటి తండ్రి ఎవరు, బ్రహ్మదేవుడు, ఆయన తండ్రి ఎవరు, విష్ణుదేవుడు. కాబట్టి మన ఆరిజిన్ ఎక్కడ, మన మూలం ఎక్కడ ఉంది అని అంటే విష్ణువు దగ్గర నుంచి ప్రారంభమవుతాం. ఇంకా ఇటు చూద్దామంటే తరువాత తెలియదు. ఎందుకనంటే అనంతమైన జన్మలు గడిచి వచ్చాం. ఈ జన్మ తుది జన్మ చేసుకోవడానికి తగినటువంటి అవకాశాలన్నీ ఉన్నా వినియోగించుకోకపోవడం వల్ల మళ్ళీ భ్రష్టులు అవుతున్నాం. అలా భ్రష్టులమై మళ్ళీ ఎన్ని జన్మలు పొందుతావో తెలియదు. ఇది రోగం, దీని పేరే భవరోగం. ఈ భవరోగానికి ఒకటే ఒక్క మందు ఏమిటంటే పరమాత్మ ధ్యానం, భగవద్ధ్యానం. భగవద్ధ్యానం అంటే భగవంతుని యందు మన మూడు కరణాలను నిక్షేపించి కదలకుండా చెదరకుండా నిలపగలడం. ఎప్పుడైతే ఆ పని చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఈ భ్రమర కీటన్యాయం అని అంటారే, పురుగుని మట్టిలో పెట్టి ఆ భ్రమరం తుమ్మెద అటా తిరుగు జుయ్యం అంటూ ఉంటుంది. ఆ పురుగుకి చచ్చే భయం, ఇది ఎప్పుడొచ్చి నోటు కరుచుకుని చంపేస్తుందోనని ఆ భయంతో దానికి ఇంకొక ధ్యాస లేదు, భ్రమరమునందు మాత్రమే దృష్టి. అలా దృష్టి పెట్టినందువల్ల ఆ పురుగు భ్రమరంగా అయిపోతుంది. భ్రమర కీటన్యాయం అంటారు దీన్ని. వెరిఫై చేశారో లేదో తెలియదు కానీ ఇది మాత్రం అనాదిగా వస్తున్నటువంటి ఒక మాట మనకు కనిపిస్తోంది. కాబట్టి భవరోగ వైద్య మహౌషధం ఏమిటి అని అంటే పరమాత్మను గురించి తప్ప ఇంకా దేనిని మాట్లాడకుండా, ఇంకా దేనిని ఆలోచించకుండా, ఇంకా దేని ఎందు వ్యవహరించకుండా ఉండటం. దానికి కావలసినటువంటి సరంజామాని నిర్వ్యాజమైన కృపతో మనకు అందిస్తూ ఉంటారు పుష్పదంతుల వారు లాంటి వాళ్ళు. అటువంటి వాటిల్లోనే ఈ స్తోత్రం ఒకటి. ఇక్కడ హరుడు హర నిరపవాద పరికరహ అని అన్నారు. హరుడు అని అంటే హరించేవాడు. విష్ణువు హరియే, శివుడు హరుడే, ఇది రెండు మాటలకు ధాతు ఒకటే. హరించువాడు దేనిని హరిస్తాడు, ఆయన పెద్ద దొంగ, గజ దొంగ. పశ్యతో హరుడు అంటారు. పశ్యతో హరుడు అంటే చూస్తూ చూస్తూ ఉండగానే దొంగిలించే సామర్థ్యం కలిగినటువంటి వాడు. అసలు నిజానికి ఆయన దొంగ అయినందుకు మనం సంతోషించాలి. ఎందుకనంటే మనలో ఏది ఉండకూడదో దానిని హరిస్తాడు, ఏది ఉండాలో దాన్ని పరిరక్షిస్తాడు. అందుకనే నమక చమకాల్లో నమకంలో తస్కరాణాం పతయే నమో నమః అనే మాట కనిపిస్తుంది. ఆయన చాలా చాలా ఎన్ని రకాలైన దొంగలు ఉన్నారో అన్నిటికీ లిస్ట్ ఇచ్చారు నమకంలో. చిత్ర చిత్రమైనటువంటి దొంగతనాలు, ఏ రకంగా ఆ వస్తువు పోతుందో మనకు తెలియదు. అటువంటి హరుడు. ఆ హరుణ్ణి గురించి మనము నిరంతర ధ్యానము చేసినట్లయితే మనకు లభించేటువంటి ప్రయోజనం ఏమిటి, మనలో ఉండేటువంటి ఆ రోగము హరింపబడుతుంది. ఆ రోగానికి ఒక పేరుంది, అది అజ్ఞానము. అజ్ఞానము అజ్ఞానము అనే దానికి జ్ఞానము కానిది అని కాదు, అది కూడా ఒక అర్థం అనుకోండి. జ్ఞానము వంటిది, ఆ జ్ఞానము వంటిది కొంపదీస్తుంది. మామూలుగా విషము ఒక పాత్రలో ఉందనుకోండి, దాని జోలికి ఎవరం పోం, విషము కాబట్టి దాని జోలికి ఎవరం పోం. పాలు పైన పెట్టి లోపల విషం ఉందనుకోండి, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది విషమని తెలియదు, పాలను తీసుకుంటాం, మనకు ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి జ్ఞానము వంటిది చాలా ప్రమాదం. జ్ఞానము కానిది ఉంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి హర అనేటువంటి సంబోధనలో అజ్ఞానాన్ని తొలగించేటువంటి స్వభావం, శీలము కలిగినటువంటి ఓ మహానుభావ అని అనేటువంటి మాట మనకు వస్తుంది. ఆ శీలము కలిగిన వాడు కాబట్టి ఆయన హరుడైనాడు. ఆ హరత్వాన్ని గుర్తించి మనం ధ్యానం చేయాలి. ఎప్పుడు కూడా త్యాగరాజుల వారు అన్నారు, తెలిసి రామభజన చేయవే మనసా అని. తెలిసి రామభజన చేయవే, ఏదైనా మనం చేసేటప్పుడు దాని యొక్క మూలముట్టు రహస్యాలన్నీ తెలుసుకోవాలి. చేస్తే అప్పుడు ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. మరి అందరికీ తెలియదు కదండి అని అంటే, అందరికీ తెలియకపోతే పర్వాలే, తెలిసినంత వరకు తెలుసుకుంటారు. చిన్నపిల్లవాడు రెండేళ్ళు మా మొట్టమొదటిగా అన్నప్రాసన అయిన వెంటనే అమ్మ ఏం చేస్తోంది, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నోట్లో ఆ పదార్థాన్ని, చక్కటి రమణీయమైన పదార్థాన్ని బాగా గుజ్జుగా చేసి కొంచెం వాము కలిపి అందులో నెయ్యి వేసి నాలుక మీద పడిన వెంటనే లోపలికి దిగిపోయేట్టుగా చందమామను చూపిస్తూ ఆటలాడిస్తూ పాట పాడిస్తూ తినిపిస్తుంది. భగవంతుడు కూడా మన చేత అలాగే తినిపిస్తూ ఉంటాడు, అయినా మనం అప్పుడప్పుడు మొరాయిస్తూ ఉంటాం. ఇది చాలా ఘోరమైనటువంటి స్థితి. అందుకని మనకు ఆభిముఖ్యము కావాలి. ఏ ఆభిముఖ్యం కావాలి? భగవద్ అభిముఖత్వం, భగవంతుని వైపుగా ప్రవర్తించాలి. అందుకనే భగవంతుని యొక్క కరుణను గురించి చెబుతూ, నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ఇటు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎప్పుడు నా వైపు చూస్తాడా అని చూస్తూ ఉంటాడు ఆయన. ఎందుకనంటే నిన్ను ఉద్ధరించడం తప్ప ఆయనకు మరొక పని లేదు, మరొక సర్వా లేదు. అందుకోసమని ఆయన్ని హర అని సంబోధించి ఈ మాట అంటున్నారు. హర నిరపవాద పరికర, రెండో శ్లోకానికి అలా కొంచెం పెడదాం. అతీత పంధానం తవచ మహిమావాన్ మనసయో అతద్వ్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి స నకస్య స్తోతవ్యః కతివిధ గుణః కస్య విషయః వచేత్వర్వాచీనే పతతి నమనః కస్య నవచః. ఇది కూడా ఇందాకటి శ్లోకానికి మరికొంత వ్యాఖ్యానం లాంటిది. అతీత పంధానం తవచ మహిమా వాంగ్ మనసయోహో. మనకు భగవంతుడు 3 కరణాలు ఇచ్చాడు, మనస్సు, మాట, చేష్ట. మనస్సు ఏవో 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 ఆలోచన చేస్తుంది. మనస్సు అంటే మనకు తెలియాలి అని అంటే సముద్రాన్ని చూడాలి. సముద్రం దగ్గరికి వెడతాం మనం, సముద్రాన్ని చూస్తూ ఉన్నాం. సముద్రం అంటే ఏమిటి? వచ్చే కెరటం, పోయే కెరటం. ఏ కెరటము కాసేపు విశ్రాంతి తీసుకోదు. ఏ కెరటము ఒక రోజు నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నాను, నాకు సీఎల్ ఇవ్వాలి అని భగవంతుడికి మొరపెట్టుకోడు. సూర్యుడు అంతే. సూర్యుడు ఆకాశంలో ప్రతిదినము నిర్దిష్టమైన సమయానికి రావాల్సిందే. దాని గురించి వేదం చెబుతోంది. ఆ సూర్యుడికి హడ అంటాడు. భీషాస్మాత్ వాత పవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని వేదం చెబుతోంది. ఆ పరమాత్మ యొక్క భయం వల్ల గాలి వీస్తోంది. గాలికి ఒక అధికారం ఇచ్చాడు పరమాత్మ. నీవేం చేయాలో తెలిసినా ఎప్పుడు కదులుతూ ఉండాలి. అన్ని ప్రాణుల యొక్క లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాది రూపంలోనూ బయట కూడాను నీవు తిరుగుతూ ఉండడమే నీ పని అని ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగము చక్కగా నిర్వహించకపోతే తీసేస్తాడు కాదు, డొక్క తించుతాడు. మళ్ళీ లేదు, ఉనికి లేదు. అందుకోసమని ప్రాచీన కాలంలో ప్రభుత్వాలు, ప్రభువు యొక్క శాసనాలు అలా ఉండేవి. ఒక చక్కటి కథ చెప్పారు, కథ కాదు జరిగిందే. ఒక ఇంగ్లీష్ దొర కలెక్టర్, ఆయన ఒకడికి గంటలు కొట్టే పని చెప్పాడు, ఉద్యోగం ఇచ్చాడు. వాడు 9 గంటలకి 9 గంటలు కొట్టాలి. 9 గంటల తర్వాత కొన్ని సెకండ్సో 1 నిమిషమో ఆలస్యమైంది. ఆ 1 నిమిషం ఆలస్యంగా కొట్టాడు. పిలిచాడు వెంటనే దొరగారు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగిన వృత్తాంతం ఇది. పిలిచాడు, ఏమి నాయన ఎందుకు నువ్వు ఇవాడ 1 నిమిషం ఆలస్యంగా గంట కొట్టావు అన్నాడు. స్వామి క్షమించాలి, మా అబ్బాయికి ఉత్తరం రాస్తూ ఉంటే పొరపాటున ఆ 1 క్షణం గడిచిపోయింది, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయను. ఓహో, నీ కుమారుడి ఎందు నీకు చాలా గొప్ప ప్రేమ కదూ, నిరంతరము నీ కుమారుడితో ఉండే అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నట్ట. వెళ్ళిపో, డిస్మిస్. ఉద్యోగంలో నుంచి ఆ క్షణం తీసేశాడు. అలాగా పరమాత్మ యొక్క ఉద్యోగం అటువంటిది. భీషాస్మాద్వాత పవతే, వాయువు భీష భయంతో వీస్తున్నది. భీషోదేతి సూర్య, భయంతో సూర్యుడు ఉదయిస్తున్నాడు. నేను ఆ సమయానికి భూలోకంలో మనుష్య సముదాయానికి కనబడకపోతే పరమాత్మ నాకు పనిష్మెంట్ ఇస్తాడు అనేటువంటి భావనతో ఉదయిస్తున్నాడు. అగ్ని వాయువు అంతే. మృత్యుదేవత నీకెందుకింత కరుణ, ఇంత కఠోరమైన మనస్సు ఎందుకు, అంతమంది ప్రాణాలు తీస్తున్నావంటే నన్నేం చేయమంటావు బాబు, నేను యముడవుటయు, నాకు యముడు ఇంకొకడు ఉన్నాడు, నన్ను చంపేస్తాడు అని. కాబట్టి ఈ సృష్టిలో సమస్తమైన వ్యాపారాలు పరమాత్మ యొక్క ఒక ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నాయి. అట్లాంటివే వాక్కు మనస్సు కూడా. ఈ వాక్కు మనస్సు ఎంతగా పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నవి అయినా వానికి హద్దులున్నాయి. నీ మహిమ వాంగ్మనసయోహో పంథానం అతీత. వాక్కుకు ఒక దారి ఉంది, మనస్సుకు ఒక దారి ఉంది. మనస్సుకి ఒక దారి అని అంటే నిజానికి మనస్సుకు ఒక దారి లేదు, మనస్సు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటుంది. మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే దానికి ఒక గతి లేదు, ఒక స్థితి లేదు, ఏ క్షణాన ఏ రకంగా ఉంటుందో తెలియదు. నేను అందుకనే చాలా చోట్ల ఒక మాట అంటూ ఉంటాను, ఎవడైనా ఒక పెద్ద సైంటిస్టు మన మనస్సులో ఉండేటువంటి భావ పరంపరలన్నింటినీ రికార్డు చేసే యంత్రాన్ని కనిపెడితే మన బ్రతుకులు ఎంత ఘోరంగా ఉంటాయో ఆలోచించండి. ఈ మనస్సులో ఎంతమంది రావణాసురులు ఉన్నారో, ఎంతమంది దుర్యోధనులు ఉన్నారో, ఎంతమంది కోతిగాళ్ళు ఉన్నారో, ఎన్ని రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటారో. క్షణక్షణం కానీ దానికి కూడా కొన్ని పరిధులున్నాయి. మనస్సుకి మాటకు వాంగ్ మనసయోహో, వాక్కుకి మనస్సుకి వాటి యొక్క పంథానం దారిని అతీత అతిక్రమించినటువంటిది ఏమిటి? తవ మహిమ. నీ మనస్సు నీ మహిమను గుర్తించడం మనస్సుకి చేత కాదు, మాటకు చేత కాదు. మరి దేనికి చేతనవుతుంది? మనస్సుకి మాటకు చేత కాదు అంటే ఇక దేనికి చేతనవుతుంది? అవి అత్యంతం ఎంతో పైన ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఆఫీసర్స్ వాటికే చేత కాదు అని అంటే ఇంకా దేనికి చేతనవుతుంది? ఆ రెండింటినీ నీ వశం చేస్తే అప్పుడు వాడికి చదువు. అందుకనే శంకర భగవత్పాదుల వారు ఒక మాట అన్నారు, ఈ విధవ మనస్సు అనేటువంటిది నువ్వు భిక్షుకుడివి కదయ్యా, నీకు నీ దగ్గర ఒక కోతి ఉంటే చాలా బాగుంటుందే, నీకు బిచ్చం చాలా వస్తుంది. నా దగ్గర ఒక మంచి కోతి ఉంది, దాన్ని నీ వశం చేసుకోకూడదు. సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ వసతి ఆశా శాఖా స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అని ప్రార్థించారు. మన కోసం ప్రార్థించారు శంకర భగవత్పాదులు వారు. ఆయనకి మనస్సు కోతి కాదు, ఆయన మనస్సు పరమాత్మమై, కానీ మన దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రార్థించాడు. సదా మోహాటవ్యాంచరతి. కోతులు ఎక్కడ తిరుగుతాయి? అడవుల్లో తిరుగుతాయి. కోతికి శాఖామృగం అని పేరు. అంటే ఒక కొమ్మని ఒక కొమ్మని ఒక కొమ్మని అంట శాఖా చంక్రమణం అంటారు. కొంతమంది ఉపన్యాసం చెబుతూ ఒక విషయాన్ని ఇంకో విషయానికి ఇంకో విషయానికి అట్లా వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళామో తెలియకుండా అవస్థపడుతూ ఉంటారు. దాన్ని శాఖా సంక్రమణం అంటారు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది మనం ఏం చేయాలి? భక్తి అనేటువంటి దృఢమైన త్రాటితో కట్టి పరమాత్మ అధీనం చేశామనుకోండి, అది ఇంకా అక్కడి నుంచి కదలదు, మెదలదు. అంతేకాదు అది అది అయిపోతుంది, ఆ మనస్సు పరమాత్మ అయిపోతుంది. దాన్నే ఈ శ్లోకంలో కొంచెం కొన్ని చమత్కారమైనటువంటి మాటలతో పుష్పదంతుల వారు ప్రతిపాదిస్తున్నారు. ఈ శ్లోకాన్ని తక్కిన భాగాన్నంతా రేపు వివరించుకుందాం. అతీత పంథానం తవచ మహిమా వాంగ్మనసయో అతద్వ్యావృత్యాయం చకితమభిదత్తే శృతిరపి నకస్య స్తోతవ్యః కతివిధ గుణః కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః. హరి ఓం తత్సత్.